श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यानाम चरणस्मरणम अविद्या हरणे करणम ममास्तु सच्चरणम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अरुणां करुणातरंगिताक्षीं धृतपाशांकुशपुष्पबाणचापां अणिमादिभिरावृतामयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्मांवराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुंकुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दासितेक्षणां ससरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीं अरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। ऐंकार ह्रींकार रहस्ययुक्ता श्रींकार गूढार्थ महाविभूत्या ओंकार मर्म प्रतिपादिनीभ्याम् नमो नमः श्री गुरुपादुकाभ्याम् ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। अथ श्री सौन्दर्यलहरी प्रथम भागः आनन्दलहरी। शिवशक्त्या युक्तो यदि भवति शक्त प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्य प्रभवति। तनीयां सम्पांसुं तव चरणपङ्केरुहभवम् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलम्। वहत्येनं शौरि कथमपि सहस्रेण शिरसां हरसंक्षुद्यैनं भजति भसितो दूलविधिम्। अविद्यानामन्दस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थपकमकरन्दस्तुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिकानि जन्मजलधौनिमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति। त्वदन्यपाणिभ्याम् अभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटित वरा भीत्यभिनय तयात्रातुं दातुं फलमपि च वाञ्छादि समकं शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वानुरतिनयनले येन वपुषा मुनीनामप्यन्तप्रभवति हि मोहाय महताम् धनुः पौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायो धनरथः तथाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपाङ्गात्ते लब्ध्वा जगदिद मनङ्गो विजयते क्वणत्काञ्चीदामा करिकलभकुम्भस्तननता परिक्षीणा मध्ये परिणतशरच्चन्द्रवदना धनुर्बाणान् पाशं शृणिमपि दधाना करतलैः पुरस्तादास्तां नः पुरमधितु वाहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपेनीपोपवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरीम् महीं मूलाधारे कमपि मणिपुरे हुतवहम् स्थितं स्वाधिष्ठाने हृदि मरुतमाकाशमुपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपदम् सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे सुधाधारासारैश्चरणयुगलान्तर्विगलितैः प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसाम्नाय महसः अवाप्य स्वां भूमिं भुजगनिभमध्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणी चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिशम्भोर्नवभिरपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंषद्वसुदलकलाश्रत्रिवलया त्रिरेखाभिः सार्धं तव शरणकोणा परिणताः त्वदीयं सौन्दर्यं तुहिनगिरिकन्ये तुलयितुं कवीन्द्राः कल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यात् अमरललनायान्ति मनसा तपोभिर्दुष्प्रापामपि गिरिशसायुज्य पदवी नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडम् तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गलद्वेणीबन्धाः कुचकलशविस्रस्तसिचया हठात्त्रुट्यत्काञ्च्यो विगलितदुकूला युवतयः क्षितौ षट्पञ्चाशद् विषमधिकपञ्चाशदुदके कुतासे द्वाषष्टिश्चतुरधिक पञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति मयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्नां शुद्धां शशियुत जटा जूटमकुटाम् वरत्रासत्राणस्फटिकघटिकापुस्तककरा सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीराद्राक्षा मधुरिमधुरीणा फणितयः कवीन्द्राणां चेतः कमलवनबाला तपरुचिं भजन्ते ये सन्तः कतिचदरुणामेव भवतीं विरिञ्चि प्रेयस्यास्तरुणतरशृङ्गारलहरी गभीराभिर्वाग्भिर्विदधति सतां रञ्जनमीं सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्यादियाभिस्त्वां सहजननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमलामोदमधुरैः तनुच्छायाभिस्ते तरुणतरणि श्रीसरणिभिः दिवं सर्वामुर्वीम् अरुणिमणिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्य द्वनहरिणशालीननयना सहोर्वस्यावस्याः कति कति न गीर्वाणगणिका मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य तदधो हरार्धं ध्यायेद्यो हरमहिषिते मन्मथकला सत्यक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्याशुभ्रमयति रवीन्दुस्तनयुगा किरन्तीमङ्गेभ्यः किरणनिकुरुम्बामृतरसम् हृदि त्वा माधत्ते हिमकरशिलामूर्तिमिव यः ससर्पाणां दर्पं शमयति शकुन्ताधिप इव ज्वरप्लुष्टान् दृष्ट्वा सुखयति सुधाधारशिरया कटिल्लेखा तन्वीं तपनशशिवैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरि कमलानां तव कलाम् महापद्माटव्या मृदितमलमामेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरी भवानी त्वं दासे मयि विरतदृष्टिं सकरुणा इति स्तोतुं वाञ्छन् कथयति भवानी त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदा त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोरपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानम्रं कुटिलशशिचूडालमकुटं जगत्सूते धाता हरिरवतिरुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत्स्वमपि वपुरीशस्थिरयति सदा पूर्वः सर्वं तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणिचलितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव शिवे भवे पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहन मणिपीठस्य निकटे ोत्तम समकुटाः विरिञ्चि पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनधो याति निधनं वितन्द्री माहेन्द्री विततर्पि सम्मीलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ जपो जल्पशिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमणमसनाद्या हुतिविति प्रणामः संवेश सुखमखिलमात्मार्पणदृशा सपर्यापर्यायस्तव भवतु यन्मे विलसितम् सुधामप्यास्वाद्य प्रतिभयजरा मृत्युहरिणीम् विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादिविशदः करालं यक्ष्वेलं कबलितवतः कालकलना न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा किरीटं वैरिंचं परिहर पुरः कैटभभिदः कठोरे कोटीरे स्खलसि जहि जम्बारिमुकुटम् प्रणम्रेष्वेतेषु रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने तव परिजनोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्घृणिभिरणिमाद्याभिरभितः निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयन समृद्धिं तृणयतः महासंवर्ताग्निर्विरचयति नीराज चतुष्षष्ट्या तन्त्रैः सकलमति सन्धाय भुवनम् स्थितस्तत्तत् सिद्धि प्रसव परतन्त्रैः पशुपतिः पुनस्त्वन्निर्बन्धादखिल पुरुषार्थैक घटना तलमवातीतरदिदम् शिवस्य क्तिः कामक्षितिरधर विशीत किरणः स्मरो हंसस्य क्रस्परामारहरया अमीहृल्लेखाभिस्तिसृभि अवसानेषु घटिता भजन्ते वर्णास्ते तव जननि नामावयवतान् स्मरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलया शिवाग्नौ जुह्वन्तः सुरभिघृतधारा हुतिशतैः शरीरं त्वं शम्भो शशिमिहिरवक्षोरुहयुगम् तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषित्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः मनस्त्वं व्योमत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणतायां नहि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं शिवयुवति भावेन बिभृषे तवाज्ञाचक्रस्थं तपनशचिकोटिद्युतिधरम् परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशसि शुचीनाम विषये निरालोके लोके निवसति हि भालोकभुवने विशुद्धौ ते शुद्ध स्फटिक विशदं व्योमजनकम् शिवं सेवे देवीमपि शिवसमानव्यवसिता ययो कान्त्या यान्त्यास्यसि किरणसारूप्यसरणे विधूतान्तर्ध्वान्ता विलसति च कोरीव जगति समुन्मीलत्संवित् कमलमकरन्दैकरसिकम् भजेहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदालापादष्टा दशगुणितविद्या परिणतिः यदा दत्ते दोषागुणमखिलमद्व्यपय इव तव स्वाधिष्ठाने हुतवहमधिष्ठाय निरतम् तमीडे संवर्तम् जननि महतीं ताञ्च समयाम् यदा लोके लोकान्दति
महति क्रोधकलितिम्
दयाद्राया दृष्टि शिशिरमुपचारम् रचयति तटित्वन्तम् शक्त्यातिमिर परिपन्धि स्फुरन्नानारत्नाभरिण परिणद्धेन्द्र धनुषम् तव श्यामम् मेघम् कमपि मणिपूरैकचरणम् निषेवे वर्षन्तम् हरमिहिरतप्तम् त्रिभुवनम् तवाधारे मूले सह समयया लास्य परया नवात्मानम् मन्ये नवरस महाताण्डवनटम् एताभ्याम् उभयविधिमुद्दिश्य दयया सनाथाभ्याम् जज्ञे जन जननी मज्जगदिदम् इति श्री आनन्दलहरी नाम प्रथमोऽध्यायः अथ द्वितीयभागः सौन्दर्यलहरी गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडे यच्छायाच्छुरणशबलं चन्द्रशकलम् धनुषौ नासीरम् किमिति न निबध्नाति धिषणाम् धुनोतु ध्वान्तम् नः तुलिदलितदेलीवरवनम् घनस्निग्धश्लक्ष्णम् चिकुरनिकुरुम्बम् तव शिवे यदीयम् सौरभ्यम् सहजमुपलब्धुम् सुमनसः वसन्त्यस्मिन्मन्ये वलमधनवाटी विटपिनाम् तनोतु क्षेमम् नः तव वदन सौन्दर्यलहरी परीवाह स्रोतः सरणिरिव सीमन्त सरणिः वहन्ति सिन्दूरम् प्रबलकबरी भारतिमिरद्विषाम् बृन्दैर्बन्दीकृतमन् नार्ककिरणम् अरालै स्वाभाव्यात् अलिकलभसश्रीभिरलकैः परीतं ते वक्त्रं परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् दशनरुचि किञ्जिल्करुचिरे सुगन्धौ माद्यन्ति स्मरदहन चक्षुर्मधुलिहः ललाटं लावण्यद्युतिविमलमाभाति तव यत् द्वितीयं तन्मन्ये मकुटघटितं चन्द्रशकलम् विपर्यासन्यासादुभयमपि सम्भूय च मिधः सुधालेपस्यूतिः परिणमितिराकाहिमकरः भ्रुवौ भुग्ने किञ्चित् भुवन भयभङ्ग व्यसनिनि त्वदीये नेत्राभ्याम् मधुकररुचिभ्याम् धृतगुणम् धनुर्मन्ये सव्येतरकर गृहीतम् रतिपतेः प्रकोष्ठे मुष्टौ च स्थगयति निगूढान्तरमुमे अहस्सूते सव्यम् तव नयनमर्कात्मकतया त्रिया मां वामं ते सृजति रजनी नायकतया तृतीया ते दृष्टिः दरदलित हे माम्बुरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरीं विशाला कल्याणी स्फुटरुचिरयोद्या कुवलयैः कृपाभारा धारा किमपि मधुरा भोगवतिका अवन्ती दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवं तत्तन्नामव्यवहरणयोग्या विजयते कवीनां सन्दर्भस्तकमकरन्दैकरसिकम् कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा पवनवरसस्वादालौ असूया संसर्गात् अलिकनयनं किञ्चिदरुणम् शिवे शृङ्गारार्द्रा तदितरजने कुत्सनपरा सरोषा गङ्गायां गिरिसचरिते विस्मयवती हराहिभ्यो भीता सरसिरुह सौभाग्यजननी जयिनी निस्खिषु स्मेराते मयि जननी दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्णम् गरुतैव पक्ष्माणि दधति पुराम्भेतुश्चित्तप्रसमरसविद्रावणफले इमे नेत्रे गोत्राधरपतिकुलोत्तम सकलिके तवा कर्णाकृष्टस्मरसरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रयमिदमिशानदयिते पुनःस्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजःसत्त्वं बिभ्रति तम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीन हृदये दयामित्रैर्नेह अरुणधवलस्यामरुचिभिः न दशोणो गङ्गा तपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानाम् उपनयसि सम्भेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवापर्णे कर्णे जपनयनपैशून्यचकिता निलीयन्ते तो ये नियतमनिमेषाः सफरिकाः इयं च श्रीर्बद्धच्छदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निसि च विघटय्य प्रविशति दृशाद्राघीयस्या दरदलितनीलोत्पलरुचा दवीयां संदीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिर्यता वने वा हर्म्ये वा समकर निपातो हिमकरः अरालं ते पाली युगलमगराजन्यतनये न केशामाधत्ते कुसुमसरको दण्डकुतुकम् तिरश्चीनो यत्र श्रवणपदमुल्लङ्घ्य विलसन् अपाङ्गव्यासङ्गो दिशति सरसन्धानधिषणां स्फुरद्गण्डाभोगप्रतिफलितताटङ्कयुगलम् चतुश्चक्रं मन्ये तव मुखमिदं मन्मधरधम् यमारुह्य द्रुह्यत्यवनिरधमर्केन्दुचरणम् महावीरो मारः प्रमदपतये सज्जितवते सरस्वत्या सूक्ति अमृतलहरी कौशलहरीः పిబంత్యా శర్వాణి శ్రవణ చులుకాభ్యామ విరళం చమత్కార శ్లాఘా చలిత శిరస కుండల గణ జనత్కారైస్తారై ప్రతివచనమాచష్టైవతే. ఓం స్వస్తి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ పరాశక్త్యై నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. ఆనందలహరి. మనందరం కూడా అమ్మ కరుణ, అమ్మ ప్రేమ, అమ్మ సౌందర్యం అనేటటువంటి ఆ సరస్సులో స్నానాలు చేస్తున్నాం. ఎంత అదృష్టం అండి, 41 రోజులు మనకి గురుమూర్తి ఇటువంటి దీక్షనిచ్చారంటే. కానీ ఖర్చు లేదండి మనకి వచ్చి కూర్చోవడం తప్ప. నిజంగా నాకు అనిపిస్తోంది, తెల్లవారుజామునే లేచి తలకి స్నానాలు చేసి చేపపై పడుక్కొని కంచంలో కాకుండా మంచంలో పడుక్కోకుండా ఏమండి, ఇలాంటివి ఏమి లేవు రూల్స్. ఇక్కడ రూల్స్ ఏంటండి, వచ్చి శ్రవణం చేయడం అంతే, వాక్కుతో ఉచ్చరించడం, చెవులతో శ్రవణం చేయడం. శ్రోతుం ఇచ్ఛా ఇతి శుశ్రూష అని ఒక మహావాక్యం ఉంది. అంటే ఏమిటన్నమాట, వినడం అనేటటువంటి కోరిక అసలైన శుశ్రూష. అంటే వింటేనే కదా మనకి శుశ్రూష అనేది ఎలా చేయాలో తెలుస్తోంది. శ్రోతమిచ్చ అది ఉండాలి. అందుకనే మాతాజీ ఒకసారి ప్రశ్నిస్తూ, పూజలు గొప్పవంటారా, సత్సంగం గొప్పదంటారా అని ఓ ప్రశ్న వేశారు నవరాత్రుల్లో. ఎవరు మాట్లాడలేదు, ఏదంటే ఏదో భయం. నా ఉద్దేశంలో సత్సంగమే గొప్పది అన్నారు. ఎందుకంటే పూజ ఎలా చేయాలో కూడా మనకి సత్సంగంలోనే తెలుస్తుంది. ఏమండి, ఇవాళ రోజున మనందరం ఇంత చక్కగా పూజలో కూర్చొని ఆల్మోస్ట్ 75% పోని 60 అనుకుందామండి, ఒక 60 మంది, నూటికిలో ఒక 60 మందికైనా సరే పూజ ఎందుకు ఇక్కడ చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అనేటటువంటి విషయాలు మనకు తెలిసాయా తెలియలేదా. అది ఎలా తెలిసాయి మనకి, మాతాజీ వారు పదే పదే చెప్పడం వల్ల తెలిసింది. ఆవిడేమని చెప్తున్నారు, అయ్యా పాద్యం అంటే ఏం కాదు, మీరు భగవంతుడు పాదాలు కడుగుతున్నాం అనే భావన చేసి ఒక కుద్దరిని నీళ్లు స్వామివారి పాదాలకి చూపించి కిందనున్న పళ్ళెల్లో వదిలిపెట్టండి అంటున్నారు. అలాగే హస్తారవింద యోహో, చేతులు కడుగుతున్నాం అనే భావన చేసి ఒక ఉద్దరి నీళ్ళు కింద వదిలిపెట్టి చేతులు కడు, అది అదేంటి పాద్యం, ఇది నెక్స్ట్ ఏంటి, రెండోది ఆ పాద్యం సమర్పయామి, తర్వాతదే అర్ఘ్యం అండి బాబు బాబు అర్ఘ్యం చెప్పరేంటండి, అర్ఘ్యం సమర్పయామి. తర్వాత ఇంకోటి ఏంటి, ముఖారవిందే, స్వామివారికి నీళ్ళు ఇస్తున్నామనే భావన చేసి పక్కన వదిలిపెట్టండి అన్నారు. మరి ఇప్పుడు స్వామివారికి మధుపర్క అర్ధమక్షాన్ని సమర్పించ, మధుపర్కం అంటే ఏమిటండి అని అడిగారు. అది అంటే అప్పుడు అమ్మ చాలా మనకి తేలికగా అర్థమయ్యే భాషలో ఇక్కడ కూర్చొని చెప్తూ, మధుపర్కం అంటే స్వామివారికి స్నానానికి పంపిస్తున్నాం కదా, బట్టలు కట్టుకొని స్నానానికి వెళ్ళలేరు కదండి, అందుకని వారు కట్టుకోవడానికి ఒక తుండి ఇచ్చి పంపిస్తున్నాడు స్నానానికి. మామూలుగా పెళ్ళిళ్ళల్లో కూడా ఒక వస్త్రం కట్టుకొని ఆడపిల్ల వస్తుందండి పెళ్లి కూతురు, వచ్చాక మళ్ళీ మధుపర్కాలను ఇచ్చి ఆ మధుపర్కం కట్టుకొని వచ్చాకే కదా తాళి కట్టిస్తారండి. అందుకని ఆర్ధంలో మధుపర్కం అంటే ఒక ముఖం ఇది అని. సరే అది బాగానే ఉంది కదా మనం అనుకోవడానికి మధుపర్కార్థం అక్షరాన్ని సమర్పయం. అసలు మధుపర్కం అంటే ఏమిటో తెలుసా అండి? మధ్వాజ్య దధి సంయుక్తం స్వర్ణపాత్రే ప్రతిష్ఠితం మధుపర్కం గృహాణత్వం లక్ష్మీకాంత నమోస్తుతే. ఇది మంత్రం. మధు ఆజ్య దధి, మధు అంటే తేనె, ఆజ్యం అంటే నెయ్యి, దధి అంటే మధు ఆజ్య దధి. ఈ మూడు కలిసి పెరుగు నెయ్యి తేనె మూడు కలిపి చక్కగా ఒక స్వర్ణ పాత్రలో వాటిని కలిపి స్వామివారు స్నానం చేసే వెళ్ళడానికి ముందర ఆయనకి తాగడానికి ఇచ్చేవారట. ఎందుకు ఇస్తున్నారు అంటే మరి ఆయన స్నానానికి వెళ్ళారంటే ఈ దేవతలందరూను మునులందరూను బయట నించుని వారు ఇక్కడ శ్రీ సూక్తం పురుష సూక్తం ఇంకో సూక్తం ఇంకో మన్యు సూక్తం ఉపనిషత్తులు ఇలా చదువుతూనే ఉండేవారట. ఉంటూ ఉంటే మరి ఆయనకి నీరసం రాదండి, అంతసేపు స్నానం చేయిస్తాను. అందుకని చూడండి తల్లులు కూడా, నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి, తల్లులు కూడా పిల్లలకి స్నానం చేయించే ముందర పాలిస్తారండి. అవునా? నాకు తెలియదు కానీ చూశాను, మా అక్కయ్యలు వాళ్ళు బోలు మంది ఉన్నారు, అందుకని వాళ్ళని చూసి నేను అనుకున్నాను అనమాట. తల్లికి పాలు, మీ పిల్లాడికి పాలు ఇచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు, పడుకుంటే వాడు ఇంక నిద్రపోతాడు కదా, వాడిని పట్టుకొని రుద్దుతారు అనమాట చక్కగాను. నూనె రాసి మళ్ళీ దాని మీద పసుపు రాసి దాని మీద నలుగు పిండి రాసి ఇది రాసి అది వాడు ఏం లేవాడు, ఇంకా వాడికి శుభ్రంగా కడుపు నిండా పాలు పెట్టేశారు కదా. అదే ప్రిన్సిపల్ అండి ఇక్కడ కూడాను. దేవుడు కూడా చంటి పిల్లాడేగా, ఆయనకు కూడా మనం దధి మధు ఆజ్యం. ఏమంటే వీటిల్లో ఎంత గొప్పదనం ఉందంటే మధు అంటే తేనండి. తేనె అంటే ఏంటి? షుగరు, పంచదార కదా. షుగర్ అంటే ఏంటి? స్టార్చి ఫుడ్, కార్బోహైడ్రేట్స్, తెలుగులో ఏమంటారు పిండి పదార్థాలు అంటారు. ఏమండి మరి మధు ఆజ్యం, ఆజ్యం అంటే నెయ్యి. నెయ్యి ఏమిటి? ఫ్యాట్. ఫ్యాట్ అంటే కొవ్వు, కొవ్వు పదార్థం. ఏమండి మరి మూడోది ఏంటండి? దధి. దధి ఏంటండి? ప్రోటీన్. ప్రోటీన్ అంటే మాంసకృత్తులు. ఈ మాంసకృత్తులు, ఈ కొవ్వు పదార్థాలు, ఈ స్టార్చ్ కార్బోహైడ్రేట్లు ఏమంటారు? పిండి పదార్థాలు. ఇవి మూడే కదండి ఏంటి మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్. ఈ మూడు కలిపిస్తూ ఉంటే అంటే ప్రోటీను. నిజంగా మన గొప్పవాళ్ళండి, మన సైన్స్ ఇదే చూసారా, మన సైన్స్ ఇది. ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో వచ్చింది. ఏ మహానారాయణంలో నుంచి వచ్చిందో ఆయన అడిగితే తెలుస్తుందేమో. మరి తారకమాయ గారు ఉంటే చెప్పేసి ఉండేవారు కానీ మహానారాయణంలోంచే 90% ఆఫ్ మన మంత్రాలన్నీ మహానారాయణ ఉపనిషత్తు నుంచే వచ్చాయి. అందులోనే ఉండుంటుంది అనుకుందాం. పోనీ ఎక్కడో తేరునండి, వేదం నుంచి వచ్చింది. మీరు నేను రాయలేదు, మీరు నేను రాయలేదు. అందుకని ఎందుకంటే మధు ఆజ్య దధి సంయుక్తం స్వర్ణపాత్రే ప్రతిష్ఠితం మధుపర్కం గృహాణత్వం స్వామి నువ్వు తీసుకో, ఓ లక్ష్మీకాంత నీకు నమస్కారం చేస్తున్నాను అని నమస్కరించి ఆయనకి ఇస్తున్నామండి. మరి ఇవన్నీ ఎలా తెలిసాయి మనకి? సత్సంగంలో తెలిసాయా? ఇంకెక్కడైనా తెలిసాయా? రేడియోలో వింటున్నావా? యూట్యూబ్లో ఇప్పుడు పెడుతున్నారులేండి. యూట్యూబ్ని కూడా అనుకోకూడదు. ఇప్పుడు చాలా మంచి మంచివి పెడుతున్నారు. మన కళ్ళు మంచివి, మన కళ్ళు మంచివి అవుతే మనం మంచినే చూస్తాం అక్కడ. ఎందుకంటే ఎక్కడెక్కడ లేని చక్క చక్కటి మంత్రాల గురించి కూడా చాలా చక్కగా పెద్దలు చెప్తున్నారు. ఎవరు పెడితే వాళ్ళు చెప్పింది మనం నమ్మక్కర్లేదు, కానీ పెద్దలు చెప్తున్నారు, మహాత్ములు చెప్తున్నటువంటివి మనం వినాలి. కనుక అటువంటి సత్సంగం హాయిగా 41 రోజులు మీరు తాపీగా పనులన్నీ చేసుకొని సాయంత్రం పూర్తి ప్రార్థన అర్ధ ప్రార్థన కూడా చేయకుండా ఇదంతా ప్రార్థన భాగమే కనుక మీరు ఇక్కడ కూర్చొని హాయిగా పారాయణ చెయ్యండి. రోజు కూర్చొని మీరు లలిత సహస్రనామం శ్రీమాత నామం శ్రీ మహారాజ నామం శ్రీ అని ఇలా 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 చదివేయక్కర్లేదు. ఇక్కడ మీరు చక్కగా పాఠం చేశారంటే ఇది లలితా సహస్రం పారాయణ చేసినంత. ఇంకా మనకి బీజాక్షరాలు తప్పులు చెప్తున్నామా, స్పీడ్గా చెప్తున్నప్పుడు శ్రీం ఎగరగొట్టేస్తున్నావా. మనం కూడా చాలామంది చూడండి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నప్పుడు ఓం ఐం హ్రీం, కొంతమంది శ్రీం మర్చిపోయి శ్రీమాత్రే నమః అనేస్తారు. ఆవిడ పక్కవాళ్ళు శ్రీం అంటున్నారు కదా, ఎందుకంటే శ్రీము శ్రీ పక్క పక్కనే వచ్చా కనుక కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందిలేండి. కానీ ఇవి చదివేటప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ లేదు మనకి. అవి వస్తూ ఉంటాయి, మధ్యలో ఎక్కడో వస్తూ ఉంటాయి. నయని మన్నప్పుడు ఈమనే ఒక బీజాక్షరం రావచ్చు కనుక అది కలిసిపోతుంది అన్నమాట, మనకి తెలియకుండా వచ్చేస్తుంది, అలవోకగా వచ్చేస్తుంది. కనుక ఇంత చక్కటి దీక్షను మనకి ప్రసాదించారని అనుక్షణం, ఎందుకంటే నేను చాలా మీకు తెలియదండోయ్, నాకు చాలా బద్ధకం అండోయ్, అందుకని అందులోనూ ఇలాంటివన్నీ చెయ్యాలంటే శరీరం మా శరీరాలు కొంచెం స్థూల శరీరాలు కాబట్టి పనిచేయం, అందుకని ఇది అయితే హాయిగా ఉంది ఏదో నోట్. కానీ ఇది వాక్ సేవ, శ్రవణ సేవ, మరి బుద్ధికి సేవనిస్తున్నాం మనం. బుద్ధితోటే కదా ఆలోచిస్తున్నాం, చెప్పింది వినడమే కాకుండా ఇది మనం చక్కగా బుద్ధితో ఆలోచించి దానిని మన హృదయంలో పదిలపరుచుకుంటున్నాం కాబట్టి మన రక్తం శుద్ధమవుతోంది. బాబుజీ మాటల్లో శబ్దం వలన ఆకాశం శుద్ధమవుతుందని చెప్పారు బాబుజీ. ఆకాశం శుద్ధమవుతే నీ రక్తం శుద్ధమవుతుంది అన్నారు. దీని గురించి మనం ఎవరికి వారు విచారణ చేసుకుంటే ఎంత వస్తుందో మీకే తెలుస్తుంది. కనుక ఇప్పుడు నిన్న అమ్మ యొక్క ఏ దేని గురించి చెప్పుకున్నామండి, సీమంత సరణి చెప్పావా, సీమంత సరణి గురించైనా చెప్పుకున్నావు నేననా. ఏమిటే సీమంత సరణి అంటే ఏంటి, పాపిడి సింధూరం గురించి కూడా. పాపిడి సీమంతం అంటే ఎందుకు సీమంత సరణి గురించి చెప్పారు అంటే, అమ్మకి ఎప్పుడు కూడా తన సౌమాంగల్యం గురించి చెప్తే చాలా ఇష్టంటండి. ఏమండి, ఎవరికి ఏ స్త్రీ మాతకి ఇష్టం ఉండదండి వాళ్ళ ఆయనను పొగిడితే. అమ్మవారికి ఎప్పుడు కూడా కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధరా అంటే చాలా ఇష్టంట ఆవిడికి. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత అంటే ఇష్టం. కామేశ్వర గృహేశ్వరి అయి నమః, కామేశ్వర మహేశ్వరి అయి నమః, కామేశ్వర ఆహ్లాదకరి అయి నమః. ఇవన్నీ త్రిశతి నామాలండి. బాబుజీ వారు మాకు త్రిశతి నామాలతోటి ఒక చక్కటి కీర్తనను కూడా ఇచ్చారు మనకి, మాకు కాదు మనకి. కకార రూప కళ్యాణి జయ జయమ అని చెప్పి వారు కట్టి ఒక అమ్మ త్రిశతి నామాల మీద ఒక మహా కీర్తనని ప్రసాదించారు బాబుజీ మహారాజు వారు. కనుక ఇప్పుడు నేను చెప్పిన నామాలు ఈ కామేశ్వర ఆహ్లాదకరి అయిన మహా, కామేశ్వర ఆలింగితాంగి అయిన మహా, కామేశ్వర గృహేశ్వరి అయిన మహా, కామేశ్వర మహేశ్వరి అయిన మహా, అది కూడాను అటువంటివన్నీ కూడా అమ్మ త్రిశతి నామాలు అన్నమాట. అమ్మ త్రిశతిలో ఉన్నాయి అవన్నీ. కనుక అమ్మవారికి ఎందుకు ఇది చెప్తున్నారు అంటే, ఎందుకు తన భర్త గురించి చెప్తే తనకు ఆనందం, ఒకసారి ఆలోచిద్దాం. అమ్మ ఎవరు, ప్రకృతి స్వరూపం కదా, ప్రకృతి శుద్ధ మాయా ప్రకృతే అమ్మ. ఈ శుద్ధ మాయా స్వరూపిణి అయిన అమ్మ ఎవరి వలన ప్రకాశిస్తోంది, తన భర్త వల్లనే కదా ప్రకాశిస్తోంది. అది తనకి తెలుసు. ఏమండి, ఆయన లేకపోతే తనకి ప్రకాశం లేదు అన్న విషయం ఆవిడికి తెలుసు. కానీ అంటే ఏమిటనమాట, ఇప్పుడు నేనున్నాను, నా డాక్టర్ వృత్తి అనేటటువంటి నా గురించే నేను చెప్తాను మీకు. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, లే టీచర్లు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, వారి విద్య వారికంటే భిన్నంగా ఉందా. ఇప్పుడు నేనున్నానంటే నాలో ఉన్న విద్య నాకంటే వేరుగా ఉందా అండి, నా విద్య నాకే ఉంది కానీ నా విద్యకి అధికారి ఎవరు, నేను. ఆ నేనెవరు, అదే చైతన్యం, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ అనేటటువంటిది అక్కడ ఉంది కాబట్టే ఆ ప్రజ్ఞ అంటేనే భగవంతుడు, ఆత్మ, చైతన్యము, గురువు, పరాశక్తి, మీరు ఏదైనా అనండి. ఆ పరమాత్మ కంటే పరాశక్తి ఎప్పుడూ వేరు కాదు. నాకంటే నాలోని విద్య మీకు అది కోసి చూసినా కనబడదు. కోసి చూస్తే అక్కడికి కనబడిందా అండి? మన దేహంలో ఉన్న ఆ షట్చక్రాలును కనబడలేదుగా. మళ్ళీ కక్కడ ఎవరైనా అడగండి, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నా. కక్కడంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ శిష్యుడు ఆయన. ఆ ప్రథమ కక్కడ కాదు, సారీ, కక్కడ అనేటటువంటి వాడు ఒక అదేంటి, ఒక వృత్ కాదు, సిద్ధయ్య ఆయన శిష్యుడు. ఈ సిద్ధయ్యకి బ్రహ్మం గారు షట్చక్రాలు బోధిస్తూ ఉంటే కక్కడ అనేటటువంటి ఒక పెద్ద కులస్తుడు విన్నాడు. విని, అయ్య బాబోయ్, దేవుడంటే ఇక్కడుంటాడా అని చెప్పి తన శరీరంలో కోసుకుంటే తను చూడలేడు కదా. అందుకని వాళ్ళ ఆవిడ నిండు గర్భవతి అవుతే ఆవిడ శరీరాన్ని పైనుంచి కింద వరకు ఇలా చీల్చేసి చూడడం మొదలుపెట్టాట. ఏం చక్రాలు కనబడతాయి? రక్తం, మాంసం, అందులోనూ గర్భవతి రక్తం చిమ్ముకొని చిమ్ముకొని ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోతే ఈయన మీద కత్తి పుట్టుకుని అదే కత్తితోటి చంపేద్దామని బ్రహ్మంగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, ఇది బాబుజీ మనకు అనేక సార్లు చెప్పారు ఈ కథ, కథ కాదు ఇది ఇతివృత్తం. అప్పుడు ఇది అప్పుడు ఏమిటి, ఏవయ్యా నువ్వేవో చక్రాలు ఇవి ఉన్నాయన్నావు, పద్మాలు ఉన్నాయన్నావు, అవన్నీ ఎక్కడున్నాయి, ఏమిటి ఏమిటి నాన్న, నువ్వు దేని గురించి అడుగుతున్నావు అన్నారు ఆయన. అవును, నువ్వు ఇందాక చెప్తున్నావుగా అక్కడికి సిద్ధయ్యకి, నాకు నా భార్యని నిండు చూలాలైన నా భార్యను కోసి మరీ చూశాను, నాకు ఒక్క చక్రం కనబడలేదు. ఏం కనబడుతుంది? అప్పుడు ఆయన ఎంతో దయామయులు కాబట్టి, ఒరే నాయన అంటే వాడికి చెప్పాల్సిన విధంగా ఆయన వాడిని ఓదార్చి, పద నాని చెప్పి వాడి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ మృతదేహంలోనే చక్రాలని చూపెట్టి ఆయన ఒక్కటే అన్నారు, నాన్న ఇవి మాంస కండరాల మధ్య కనిపించే చక్రాలు కావు నాన్న, కానీ నా తపశ్శక్తితో నీకు చూపెట్టాను. ఇవి నువ్వు ఒక్కొక్క చోట నువ్వు నీ యొక్క కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటే అక్కడ నువ్వు ఎప్పుడైతే ఓ మూలాధార చక్రం దగ్గర, ఓ స్వాధిష్టాన చక్రం దగ్గర నీ యొక్క దృష్టిని నువ్వు అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తావో, పొందుపరుస్తావో, అక్కడ నీకు ఆ శక్తి ఇంకా పైకి వెళ్తుంది అని నచ్చ చెప్పి మొత్తం మీద వాడికి చెప్పినట్టుగా చెప్పి ఆ భార్యను కూడా బతికించి అనుగ్రహించారు. కనుక ఇవేమి కూడా మనకి చర్మాల మధ్యను మధ్య మాంసాల మధ్య కనిపించే మట్టుకు కాదు అని చెప్తూ ఇక్కడ ఆ జగన్మాత ఇది స్థూలానికి మట్టుకు కానే కాదు, కనుక సౌందర్యం అనేటటువంటిది, సౌందర్య లహరి అనే మాట ఇక్కడికి వచ్చింది. ఇన్నిట్లో ముందర పరమాహ్లాద లహరి, పరమానంద లహరి, చైతన్య లహరి, ఇంకేదో లహరి, చిదానంద లహరి, ఇవన్నీ వచ్చాయి కానీ నాలుగు సార్లు. కానీ ఇక్కడ మట్టుకు సౌందర్య లహరి అనేటటువంటిది మట్టుకు మొట్టమొదటిసారిగా వస్తుంది. అమ్మ సౌందర్యం ఏమంటే, ఎవరైనా సరే సౌందర్యంగా ఎప్పుడు తయారవుతారు? భర్త బాగున్నప్పుడు తయారవుతారు. భర్త బాగుండకపోతే సౌందర్యంగా తయారవుతే అందరూ నానా విధాలుగాను మాట్లాడుకుంటున్నారు, లోకం వెధవలోకం అనుకోండి. కానీ ఇక్కడ అమ్మ సౌందర్యం ఎటువంటిది? ఇది మారనటువంటి ఆవిడ మాంగల్యం ఎటువంటిది? విషాన్ని కూడా హరించగలిగినటువంటి మాంగల్య శక్తి ఆవిడది. నా భర్త అంతటి శక్తిమంతుడు కనుక మీకేం పర్వాలేదండి, మీరు తాగండి అంది ఆవిడ. విషం తాగమంటావా అన్నట్టు ఆయన. అంటే తాగండి, గురువుగారు చెప్పేవారండి ఆవిడ భాగవతం చెప్పినప్పుడు, ఎవరు లలితానంద సరస్వామి వారు, ఇగో నా పేరు సర్వమంగళ, మీరు మర్చిపోయారా ఇలాగే చెప్పేవారు ఆవిడ. నా పేరు సర్వమంగళ, మీరు మర్చిపోయారా? మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. నా పేరు సర్వమంగళ. నా మా మంగళ సూత్రం చాలా గట్టిది, మీకేం పర్వాలేదు, తాగండి, నేనున్నాను చూసుకుంటాను అందుటాడే. కనుక అంతటి ధీమా అండి నా పతి అటువంటి వాడు. మరి అటువంటి పతిని ఆవిడ ఎన్నుకుంది, మనం ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ లౌకిక పతులకు లొంగిపోతున్నాం? లొంగకూడదు, ఇది వ్యావహారిక సత్యం. ఇవి ఈ పతులు అందరూ, ఈ పతి, ఈ సతి, ఇదంతా కూడా వ్యావహారికం. కానీ పరమార్థికంలోకి వెళ్తే మన పతి ఎవరు? సర్వలోకైక కర్త్రే, సర్వలోకైక భర్త్రే, సర్వలోకైక గురవే, సర్వలోకైక హర్త్రే. ఆయన మనందరికీ కూడా పతి ఒక్కడే. కనుక ఆ పతిని మాటిమాటికి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆవిడికి ఆవిడికి ఇంకా ఆనందం వచ్చి మనకి ఇంకా శక్తినిస్తుందిటండి. అందుకని ఆవిడికి ఆ నామాలు అంటే ఇష్టం. దీనినే సామరస్య ఉపాసన అంటారు. సామరస్య ఉపాసన, దీనినే మనం ఇంకోటి ఏమన్నాం, సమయాచార పద్ధతి. సమయాచారం అంటే ఏంటి? నా పతి నాకు హయ్యెస్టు అని ఆ సతిపతులను ఎప్పుడు కూడా విడదీయకుండా ఏమండి చెప్పడం అనేది ఉంది చూసారా. ఇది సమయాచార పద్ధతి అంటే. అమ్మవారి నామాల్లో ఉంది కదండి, సమయాచార తత్పర ఉంది కదా, అటువంటి తల్లి. అందుకనే తన భర్తని, ఇంకొకటి ఆవిడ యొక్క అందాన్ని చూసి మనం పడిపోతున్నాం. మీరు చూడండి, ప్రకృతిని చూస్తే బాబుజీ అనేవారు, మీరు తిరుపతి వెళ్ళొచ్చారా అండి? వెళ్ళొచ్చామండి. ఎలా ఉందండి? అక్కడ సీన్స్ చాలా బాగున్నాయండి అనే అంట. సీన్స్ చాలా బాగున్నాయి అంటే సీన్స్ చూడడానికి నువ్వు తిరుపతి వెళ్ళావా, దేవుణ్ణి చూడడానికి వెళ్ళావా? అంటే మనం ఏం చేస్తున్నాం అన్నమాట, సీన్స్కు లోబడిపోతున్నాం. ఆ సీన్ ఎవరు? అమ్మవారే. అమ్మవారి వలలో పడిపోతున్నాము, అయ్యవారిని మర్చిపోతున్నాం. అమ్మవారికి అంతటి అందాన్ని ఇచ్చినటువంటి ఆయన ఎవరు చేశాడు ఆ సృష్టి? ఈ సృష్టి అంతా ఎవరు చేశారండి? ఇది ఈశ్వర సృష్టి. మనం చేస్తున్నదంతా మన సృష్టి. నా పిల్లలు, నా మొగుడు, నా పిల్లలు, నా పెళ్ళాం అనుకుంటూ మనం ఈ ఊరేగుతున్నాం చూడండి. నా ఇల్లు, నా వాళ్ళు, ఇదంతా మన సృష్టి. కానీ ఈ కనిపిస్తున్నదంతా ఉంది చూసారా. అందుకే సృష్టిలో అందాలు అనుభవించాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. పాటలు ఉత్తెత్తునే పాడుకోవడం కాదు, మనం లోపలికి వెళ్ళాలి. కనుక అమ్మకి ఈ సామరస్యం అనేటటువంటిది అంటే, అందుకనే ఆయన ఆవిడ అర్ధనారీగా పెట్టుకున్నాడు, సగ భాగం ఇచ్చి పడేశాడండి ఆవిడికి. అంటే ఇప్పుడు నువ్వు ఇటు చూస్తే, అంటే నువ్వు ఇటే చూసావనుకో సౌందర్యాన్నే చూస్తావు, కానీ ఈ సౌందర్యానికి వెలుగునిచ్చే ఇటు. ఇప్పుడు మనం సినిమా చూస్తున్నామండి, సినిమాలో బోల్డ్ బొమ్మలు ఉన్నాయి, ఏ నేచురల్ అదేమిటది నేషనల్ జియోగ్రాఫిక్ పెడితే ఆ సీన్ పెట్టామనుకోండి, జంతువులు, రకరకాల పక్షులు, మరి సీనరీలు అన్నీ కనిపిస్తాయి. లేదు ఇంకేదో ఏడుపు సినిమా రక్త కన్నీరు ఏదో పెట్టామనుకుందాం, పెట్టే అక్కడే మనకి ఏడుపు సినిమా కనబడుతుంది. లేదు ఇంకేదో నవ్వే సినిమా పెడతాం, నవ్వేది కనబడుతుంది. ఈ కనబడుతున్నవన్నీ ఏమిటన్నమాట ఇప్పుడు ఇది చెప్పండి. ఇది ఈ రీల్ అంతా కనిపింపజేస్తున్నది ఏది? దేని ద్వారా ఈ రీల్స్? ఈ రీల్స్ అన్నీ మన మనసులో, మన మనసు అనే రీల్లో రికార్డ్ అయిపోయాయి ఎప్పటి నుంచో. అలాగే ప్రకృతిలో కూడా ఇట్లాగే ఇదంతా, ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది. కానీ ఈ సినిమా నీకు బయటికి రావాలంటే లోపల దాని దాని మీదకి ఏం పడాలి? లైట్ పడాలి. ఆ లైట్ పడితేనే నీకు ఇందులో బొమ్మలు కనబడతాయి కదా. బాబుజీ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఈ లైట్ లేకపోతే బొమ్మలు ఉంటాయి, అక్కడ ఉంటాయి కానీ కనబడవు. అందుకనే ఈ మనసు, ఈ శరీరము, ఇదంతా చచ్చిపోయిన శరీరంలో కూడా ఉంది. కానీ దానికి ఏమైనా కనబడుతోందా? అవి ఏమైనా పనిచేస్తున్నాయా? ఏది లేదు అక్కడ, ఆ చైతన్యం అనేది అక్కడ తప్పుకుంది అనడానికి లేదు. చైతన్యం బాగానే ఉంది, ఉన్న చోటే ఉంది, కానీ ఆ బొమ్మకి టైం అయిపోయింది, ఆ బొమ్మ విరిగిపోయింది, ఆ బల్బు మాడిపోయింది. అర్థమైందండి? బల్బు మాడిపోయింది, కరెంటు ఉన్న చోటే ఉంది, కరెంటుకి రూపం లేదు, బల్బుకి రూపం ఉంది. రూపం వచ్చేసరికి మా పాపాయమ్మ గారు అనేవారు కదా, చెక్క పుల్ల బల్బు. పుల్ల బల్బు అంటే అదిగో ట్యూబ్ లైటు, చుక్క బల్బు, చుక్క బల్బు అంటే అదిగో ఇలాంటి బల్బులు. ఇప్పుడు ఇంకా రింగు బల్బులు, మన దగ్గర రింగు బల్బులు కూడా ఉండేవి ఇది వరకు. ఇలాంటివి అన్నీ వస్తున్నాయి అన్నమాట. కనుక ఇవన్నీ కూడా ఆ ప్రకృతి యొక్క రూపాలే. ప్రకృతి సౌందర్యం చాలా గొప్పగా ఉంటుంది, కానీ ఆ ప్రకృతి సౌందర్యాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనం ఈ ప్రకృతికి ఇంత సౌందర్యం ఇచ్చిన వాడు వెనకాల ఎవడు? వాడు. భలే భలే అందాలు సృష్టించావు అని పాడతాడు కదా తుకారాం, అదే ఆనందం, అదే అనుబంధం, అది అది మనకివ్వాలి అని మనం వేడుకోవాలి. అయ్యా ఇంత అందంగా సృష్టించావు, అది నీ సృష్టి అని మర్చిపోకూడదు. తేన త్యక్తేన భుంజీదా మాగృద అని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. ఇదంతా కూడా ఈశుని చోతే నిండి వాసన అంతా ఈశ్వర వాసన పట్టించేయండి అన్నాడు ఆయన. దేనికి? ఈ సృష్టికంతటికి పట్టించేస్తే అప్పుడు నీకు ఎక్కడ చూసినా కూడా ఈశ్వరుడే, ఈశ్వరమయమే. మాతాజీ చెప్పినట్టు కళ్ళకి ఆవిడ కళ్ళల్లో పెట్టేసుకుంది, బసో మూరే నయనమే నందలాలని ఆ మీరా తల్లి కళ్ళల్లో పెట్టేసుకుంటే అప్పుడు ఆవిడ కళ్ళు ఇంకా ఏమిటి చూస్తా ఎదురుకుండాను, కృష్ణుడినే. అది మనం చెయ్యాలి. అందుకని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఇది. ఆ మాటి మాటికి వాళ్ళిద్దరిని కలిపి మొదట 41 శ్లోకాల్లో దాంట్లో తత్వం అంతా వివరించేశారు. ఇప్పుడు ఈ 59 శ్లోకాల్లో ఏమిటి చెప్తున్నారండి? అమ్మ యొక్క దివ్య సౌందర్యం అంటే ప్రకృతి సౌందర్యం. ఈ ప్రకృతినే అనుభవించేస్తాను, నాకు పరమాత్మతో సంబంధం లేదు అనుకుంటే మనం బోల్తా పడిపోతాం. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? ప్రకృతి పరమాత్మతో కలుపుకొని మనం అనుభవిస్తే మనకి ఆనందమే లభిస్తుంది. కానీ ప్రకృతి మట్టుకే కావాలంటే రావణాసురుడిలాగా ప్రకృతిని పరమాత్మ నుంచి వేరు తీసేసి ప్రకృతిని అనుభవిద్దామని చూశాడు వాడు. చూసామనేసరికి ఏమైపోయింది? వాడు సర్వనాశనం అయిపోయాడు కదా. మనం అలా చేయకుండా ప్రకృతిని చూసాము అంటే అది పరమాత్మ స్వరూపమే, పరమాత్మ యొక్క విభూతి, పరమాత్మ యొక్క అంశ. అది ఆయన తల కొట్టుకొని చెప్తున్నాడండి ఈ భగవద్గీత నిండా అదే. కనుక ఇక్కడ అమ్మ చెప్తూ, అందుకని ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చామంటే అమ్మవారికి తన సీమంతం గురించి చెప్తే అంత ఇష్టంట, తన 5వ తనం మీద ఆవిడికి అంత మక్కువ. అందుకని తనోతు క్షేమం నహ తవ వదన సౌందర్య లహరి, అమ్మా నీ ముఖం యొక్క ఆ సౌందర్యంతో కూడుకున్నటువంటి ఆ ముఖ లహరి ఉంది చూసావా, అలా 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 ప్రసరిస్తున్నటువంటి నదిలాగా, అది ద పరీవాహ స్రోత సరణి రివ సీమంత సరణి. ఆవిడ జుట్టు గురించి చెప్పుకున్నాం కదా, ఆ జుట్టేమో దట్టంగా ఉందిట, ఆ మధ్యలో తెల్లగా ఒక దారిలా ఉందిట. ఏమిటా దారి అంటే ఆవిడ సీమంత సరణిట. సీమంత సరణి అంటే పాపిడి. ఆ పాపిడి కూడా ఎక్కడుంది? సరిగ్గా మధ్యలో ఉంది. ఇప్పుడు మన ఫ్యాషన్ లాగా ఇక్కడో పాపిడి ఇక్కడో పాపిడి. ఇప్పుడు ఏమిటోనండి అనేక రకాల పాపిళ్ళు తీసుకుని ఒక్కొక్క చోట ఒక్కొక్క జడ వేసుకుంటున్నారు అని అలవాళ్ళే కదా తెల్లవాళ్ళు అందరూ వేసుకుంటున్నారు ఇప్పుడు. మొన్న ఈ మధ్యన ఎక్కడో ఏదో పల్లెటూరు వెళ్తే ఆ పల్లెటూరులో పిల్లలు వేసుకున్నారండి అలాంటివి. మనం చూసాం ఎక్కడ మంగళాపురంలోనే ఎక్కడో చూశాను నేను. కనుక అమ్మా నీ యొక్క వదన సౌందర్యాన్ని చూస్తే మాకు క్షేమం కలుగుతుందమ్మా మా అందరికీను. అందులోను ఆ తల మధ్యలో ఆ పాపిడి ఇలా వస్తూ ఉంటే మధ్యలో ఏదో ఆ దట్టమైన అడవిలో ఒక చిన్న పిలకాల వెళ్తున్నట్టుగా ఉందమ్మా. ఆ కాలువ ఎదుట ఏమండి ఆవిడ ముందర వర్ణించింది ఏంటి? ఆవిడ కిరీటం చెప్పారు కదా, కిరీటంలోంచి ఈయనకి పాపిడి ఎలా కనిపించిందండి అని అడుగుతున్నారా? చూడగలరు మహాత్ములు కాబట్టి. రవికాంచని చోట కవికాంచును అని గుర్తుంచుకోండి. అందులోనూ వారిది ఏం దృష్టి? మనలాంటి పిచ్చి దృష్టి ఏంటి? ఆయనది కిరీట దృష్టి, కిరీటం దృష్టి కాదు ఆయనది. ఆయనది సౌందర్య సు దరి అంటే మాతాజీ చెప్పారు ఒకసారి, సు సౌందర్యం అంటే సు అంటే ఆత్మ వస్తువు బాబుజీ లాంగ్వేజ్లో, దరికి చేర్చేది దరి సౌందరి సుందరి కనుక అటువంటి అమ్మా వహంతి సింధూరం. ఆ చివర ఇక్కడ కొంచెం సింధూరం కనబడింది, కిరీటం పెట్టుకున్నా కొంచెం వెంట్రుకలు కనిపించేటట్టు ఫ్యాషన్గా పెట్టింటారు అమ్మకి పాపం కిరీటం. మరి ఇలా మూసేస్తారేంటండి? నుదురు నుదురు మూస్తే పాపిడి కనబడదు, సింధూరం కనబడదు, అలకలు అసలు కనబడవు. అలకలు అంటే ముంగుర్లు. ఇవన్నీ కనబడుతున్నాయంటే ఆవిడ చాలా అందంగా అలా కొంచెం కొంచెం కనిపించేటట్టుగా అలా పెట్టారట. అంటే ఇప్పుడు మన సుందరులకు పెడుతున్నారు చూడండి అలాంటిది, కానీ అది కాదులేంటి వాళ్ళది. ఎందుకు ప్రబల కబరి భారతి మీద ద్విషాం బృందై, ఆవిడ జుట్టు ఎలా ఉందిటంటే చీకట్లన్నీ వెళ్ళి నిన్న చెప్పుకున్నాం కదా, అమ్మవారితో మొర పెట్టుకుంటే వచ్చి నా తలలో కూర్చోండి అందుట ఆవిడ. ఆ చీకట్లు కూర్చున్నాయి కానీ మేము నెగ్గామని అనుకుంటున్నావేమో చీకటి, ఇదిగో నేను వస్తున్నానని బాలభానుడు లాగా అక్కడ మధ్యలో ఎర్రగా అక్కడ ఆ సింధూరం కనిపించిందమ్మా. కనుక అమ్మా అది నిన్ను చూస్తూ ఉంటే నాకెంత, మా అందరికీ కూడా నువ్వు క్షేమాన్ని ఇస్తావమ్మా అని చెప్పి చెప్తూ ఇవాళ మరి ఇప్పుడేం చెప్తున్నారండి? ఆవిడ మొత్తం ఆవిడ ఒకసారి ఫేస్ అంటే ఇదంతా కూడా మనం వాగ్భవకూటాన్ని గురించే చెప్పుకుంటున్నాం. ఎక్కడి నుంచి? ఇక్కడ మెడ నెగ్గి నుంచి ఇక్కడ శిరస్సు వరకు, శిరస్సు నుంచి మెడ వరకు కనుక ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నాం. అరాళై స్వాభావ్యాత్ అలికలభస శ్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం దరస్మేరేయస్మిన్ దశన రుచికింజిల్క రుచిరే సుగంధి సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్ మధులియా. అండి నాలాంటి కపిలు కపిలు కూడా ఇంత కవిత్వం చదువుతూ ఉంటే నాకే ఆనందం వచ్చేస్తోందండి. ఓయ్ ఇదేంటంటే అమ్మ అలా చక్కగా నవ్వుతోందిటండి. నవ్వుతూ ఉంటే ఆవిడ నవ్వు నవ్వుతున్నటువంటి ఆ వదనాన్ని ఈయన చూస్తున్నారు. ఊహించుకుందాం ఒక్కసారి అక్కడ ఏమైందిట, ఆవిడ శిరస్సు యొక్క ముంగుర్లు ఆ నల్లటి జుట్టులోంచి ముంగుర్లు కలి కలిగా ఇలా ఇలా ఇలా, అవి ఎవరు బ్యూటీషియన్స్ ఒట్టి పెట్టిన ముంగుర్లు కాదు, అవి ఇవి సహజ ముంగుర్లు. బాబుజీ మహారాజు వారు మనకు ప్రసాదించారు కదా కీర్తనలో మనం పాడుకున్నాం, ముంగురులతో ముద్దులకే ముఖబింబమే వేయి వెన్నెల పంట ముల్లోకములకది వెలుగు బాట. అబ్బబ్బా అదండి మహాత్ముల యొక్క కవిత్వం. అదనమాట అక్కడ ఏమని చెప్తున్నారంటే అమ్మా మనం ప్రతి పదార్థాలు అవన్నీ చెప్పుకోకలే, మనం ఓవరాల్గా మనం అర్థం చేసుకుంటే ఈ పార్ట్కి చాలన్నమాట. అంటే అలాగా ఎప్పుడైతే ఆ ముఖం ఇంత అందంగా ఉంది, ఆ పాల భాగం ఉంది చూసారా అది చూడబోతే అంత అందంగా ఉంది, మరి ఇక్కడ ఏం చేస్తున్నారనమాట సహజంగానే చిన్న ఇలా కర్లీగా కర్ల్స్ తిరుగుతున్నాయట ఆవిడ శరీ ఆవిడ నుదుటి మీద. అవి ఎలా ఉన్నాయటంటేట చిన్న చిన్న తుమ్మెదలు, తుమ్మెదలు అంటే పిల్ల తుమ్మెదలు, పిల్లలు పెద్ద తుమ్మెద కాదు, పెద్దదంటే ఇప్పుడు వేసుకుంటున్నారు చూడండి ఇంత ఒక ఓ ఇంత జుట్టుని ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టుకుంటున్నారు మనం చూస్తున్నాం. ఓ ఇంత ఇంత ఇటు ఇంత ఇటు లేదు ఒక పక్కే, లేదు కొంచెం పెట్టి ఇలా అంటున్నారు. అదేమిటో మొగాళ్ళకి పూర్వం పఫ్ పెట్టినట్టు దేవానంద్ పఫ్లాగా, ఇప్పుడు అలా పెట్టుకుంటున్నారు. కానీ కానీ ఇక్కడ అమ్మ ఆ ముంగుర్లు ఎంత అందంగా ఉన్నాయంటే బుల్లి బుల్లి తుమ్మెదలు గుంపులు వచ్చి అక్కడ వాలినట్టుగా ఇలా 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 ఆవిడ ముఖం మీద ఆ డ్యాన్స్ చేస్తున్నాయటండి. అది చూసి అమ్మ చక్కగా నవ్వుతోందిటండి, అమ్మ అందంగా నవ్వుతుందిట. ఆవిడ నవ్వేసరికి పళ్ళు చక్కగా బయటికి కనిపిస్తున్నాయట. ఆ పళ్ళు కనిపించేసరికి ఆ పళ్ళు ఎలా ఉన్నాయట, పువ్వు అప్పుడు ఆవిడ వదన కమలం కదా, ఆ వదన కమలం ఈ తుమ్మెదలు వచ్చి ఈవిడ ముఖమే ఒక కమలం అనుకుని అక్కడ మధువుని గ్రోల్దామని చెప్పి వచ్చేసాయి. వచ్చేసేసరికి వీళ్ళు ఇలాగా ముంగుర్లు ఇలాగా అలజడి చేస్తుంటే అమ్మవారికి నవ్వు వచ్చిందిట. ఆవిడ ఎవరిని తలుచుకుంది, తన స్వామివారిని తలుచుకుంది. తలుచుకుని మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస, మందస్మిత ప్రభాపూర, ఆవిడ మందస్మితం అనేటటువంటి ఆ దివ్య ప్రభలో మధ్యత్ కామేశ మానస, మధ్యత్ అంటే మునిగిపోయాట. ఎవరు? శంకరుడనే తుమ్మెద. బాబుజీ చెప్పారు చూడండి, ఎప్పుడైతే భక్తుడు హృదయం అనేటటువంటి కమలం వికసిస్తుందో భగవంతుడు తానే ఒక తుమ్మెదై ఆ హృదయంలోకి చేరి ఆ దాన్ని కమలముఖ రామ భజన కొద్ది గురించి చెప్తూ ఆ భక్తుని హృదయంలో ఉద్భవిస్తున్నటువంటి ఆ మకరందాన్ని ఆయనే ఒక తుమ్మిదై వచ్చి గ్రోలుతూ ఉంటాట. ఇంతటో వీడి ప్రాణం పోయిందనుకుందాం. ఎవరు? ఈ పద్మం అనే పద్మం అనుకుని ఈయన పద్మంలో ఉన్నారు కదా, మన హృత్పద్మంలో పోతే అప్పుడు ఆ తుమ్మిది ఎక్కడుందండి? మన హృత్పద్మంలోనే ఉండిపోతుంది. భగవంతుడు మన హృదయంలో బందీ అయిపోయాడు అనమాట. అలా అలా చెప్పేవారు స్వామి. అదేవిధంగా ఇక్కడ అమ్మవారు చక్కగా నవ్వుతూ ఉంటే ఆవిడ పళ్ళ వరుసలోంచి ఎలా ఉన్నాయటంటేట, పువ్వు విప్పారేసరికి మనకి మామూలుగా పువ్వు మొగ్గగా ఉన్నప్పుడు మనకి లోపలున్న పార్ట్స్ ఏవి కనబడవు. పువ్వు కొంచెం విచ్చుకునేసరికి ఏమవుతుందంటే దాని కింజిల్కాలు అంటే ఆ పర్లిన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కేసర్లు కేసరాలు ఉంటాయి కదా, అవన్నీ కనబడుతూ ఉంటాయి. అవునా కాదా? పుప్పొడి అనమాట. ముందర కేసరాలు కనబడతాయి, దాని మీద పుప్పొడి ఉంటుంది. మేము బాటిని చదువుకున్నాం కదా మీ ఇద్దరం, అందుకని మాకు చెప్పేస్తుంది ఇక్కడ స్టేమెను పిస్టులు అనుకుంటున్నాం. స్టేమెను పిస్టులు, దానిపైనేమో పోలెను, ఇదన్నమాట ఇంగ్లీష్లో చెప్పుకుంటేను. మరి అందుకని అక్కడ ఆ పుప్పొడిని ఎందుకు గ్రోతాయి, దీనినే పాలినేషన్ అంటారు, క్రాస్ పాలినేషన్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ తీసుకుంటుంది ఆ తేనెను, గ్రోలుతూ ఉంటుంది. గ్రోలుతున్నప్పుడు ఈ పుప్పొడి దానికి అంటుకుంటుంది, ఇది వెళ్ళి మళ్ళీ ఇంకో దాని మీద వాలుతుంది. వాలేసరికి ఈ పుప్పొడి ఆ పుప్పొడి దగ్గరికి వెళ్ళి అక్కడ మరి సంపర్కం జరిగి అక్కడ మళ్ళీ కొత్త పువ్వులు కొత్త కాయలు కొత్త చెట్లు వస్తాయన్నమాట. ఇది రీప్రొడక్షన్. ఎంత సైన్స్ చూడండి, ఇదంతా సైన్సే. మరి ఆ అమ్మ అలా నవ్వేసరికి ఆవిడ ముఖంలో ఆవిడ ముఖ కమలంలోంచి అంటే నోటి కమలం, నోరే కమలం, ముఖం కమలం, పదము కమల మాట హృదయ కమల మాట నయనము కమలము అని మనం బాబుజీ దగ్గర ఓ పాట పాడుకునేవాళ్ళం. అటువంటి అన్ని అంగాలు కమలాలేనండి ఆవిడికి. ఆ కమలంలోంచి ఈ పుప్పొళ్ళు కనిపించాయట. పుప్పొళ్ళు కనిపించేసరికి అసలు పెద్ద తుమ్మెద వచ్చింది, ఇంతకు ముందర పిల్ల తుమ్మెదలు. చూడండి చెప్పడం చూడండి, ఆ కవిగారి యొక్క, ఎవరా కవిగారు, ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు. ఈయన అంత భయంకరమైన వివేక చూడమని లాంటివి ఇంకేమిటో ఉంటో గ్రంథాలు రాసిన ఆయన ఎంత కవిత్వం రాస్తున్నారో చూడండి. మనబోటి వాళ్ళకు కూడా అర్థమయ్యి ఆనందాన్ని ఇచ్చేటట్టుగాను క కనుక భరస్మేరోయస్మిన్ దశన రుచి కింజిల్క రుచిరే సుగంధో మాద్యంతి స్మరదహన చక్షు మధులిహ. ఇక్కడ మధులిహ అన్నా కూడా తేనెటీగ ఆ తుమ్మిదే. అయితే ఈ తుమ్మిద ఏమిటి తెలుసా, మన్మధుడు అనేటటువంటి వాడిని దహించినటువంటి తుమ్మిదట. ఒక ఎక్కడ మన్మధుడినేమో దహించాడండి, మరి ఈవిడలో ఈవిడ ఉచ్చులో పడిపోయాడేంటి అని మనం అడగద్దు. ఏమండి మన్మధుడిని, మన్మధుడు పాపం ఈవిడిని ఆయన్ని కలుపుదామని వెళ్ళాడు. అయితే అప్పుడు ఆయన మంచి దీక్షలో ఉన్నాడు ఉగ్ర రూపంలో, అలాంటప్పుడు డిస్టర్బ్ చేశాడు వాడు వచ్చి. నేను టైం వచ్చినప్పుడు నేను కళ్ళు తెరవనా అనుకున్నాడు ఆయన. ఈ లోపలనే ఈ దేవతలు వాళ్ళు అదొక కుట్రలన్నీ పని తొందరగా తెచ్చేద్దాం. ఏమిటండి తొందరగా తెచ్చేస్తే ఏమవుతుంది, అబార్షన్లు అయిపోతాయి. అదే అయ్యింది అక్కడ పాపం కుమారస్వామి విషయంలో, ఆ పిండం బయటపడిపోయింది. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళందరూ ఎవరు ఆ ఆరుగురును వాళ్ళందరూ ఆ అమ్మలు అదంతా సరేలే, ఈ ఆరుగురు కన్యలు తీసుకు కృత్తికలు వెళ్ళి తీసుకెళ్ళి పెంచడం అదంతా జరగడం జరిగింది చూసారా. కనుక ఎప్పుడు కూడా బిఫోర్ టైం రావాలని కోరుకోకూడదు. ఆ బిఫోర్ టైం వస్తే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి అన్నమాట. కనుక ఇక్కడ అందుకని మన్మధుడికి పాపం అట్టి గతి పట్టింది కదా. కనుకని ఆ మన్మధుడిని ఏం చేశాడైనా దహనం చేసేసాడు. దహనం చేసేసిన వాడు మరి ఇప్పుడేంటయ్యా ఈవిడ యొక్క ముఖములోని ముఖపద్మంలోని ఆ కింజిల్కాల్లాగా, కింజిల్క అంటే ఆ పుప్పొడిలాగా ఉన్నటువంటి ఆ పలవరసను చూసి ఆవిడ మధురమను గ్రోల్దామని వచ్చేస్తున్నావు నువ్వు అని ఆక్షేపిస్తున్నాడు. అలా వచ్చేసావు నువ్వు అని చెప్పి అలికలభ అంటే పిల్ల తుమ్మెదలు, తుమ్మెద పిల్లలు. ఈయనేమో స్మరదహన చక్షుర్ మధులియ, ఈయన కళ్ళు అసలు వదలటం లేట, ఆవిడనే చూస్తున్నాయట, ఆవిడనే చూస్తున్నాయట. ఏమండి మనం తిరుప్పావై చదువుకుంటున్నప్పుడు కూడా మా అమ్మ ఆండాళమ్మ తల్లి కూడా ఇదే కదండి చెప్పింది ఆఖరిలోను. ఓ స్వామి నువ్వు వింటే మేము చెప్తామండి అందండి ఆవిడ. ఎందుకు అలా అంది, ఆయనేమో అయ్యి బాబోయ్ ఇలాంటి భక్తులు ప్రపంచంలో ఉంటారా, నేనే కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారా అని ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తున్నట్ట. ఆయన కన్నార్పటం లేట, కన్నార్పకుండా చూస్తే ఏమయ్యా నువ్వు మమ్మల్ని చూడవయ్యా, మిమ్మల్ని చూస్తే మేము చెప్తామంటున్నట్ట వాళ్ళు. అలాగే ఇక్కడ అమ్మని చూసి ఈయన మైమర్చిపోయారట. అదే ఇక్కడ మనకి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేస మానస, తన మానసంలో ఆ స్వామివారు ఆవిడ యొక్క ఆ మృదువైనటువంటి ఆ చిరునవ్వులో ఆయన స్నానాలు చేస్తున్నట్ట. అలా చూస్తూ ఉండిపోయట. ఇది మరి ఆవిడికి ఎంత ఇష్టమో చెప్పలేనన్నమాట. ఇదే సామరస్య ఉపాసన అంటే. అర్థమైందండి, ఆ భార్యాభర్తల యొక్క అన్యోన్యతని ఇక్కడ అంత చక్కగా చెప్తున్నారు. నిజంగా ఇదే కానీ ఈ ఉపాసనే కానీ ఇప్పటి భార్యాభర్తలు చేస్తే ఇంట్లో అసలు గొడవలు ఉంటాయా అండి, వాళ్ళు గొడవలు ఏదో ఇవాళ తెల్ల చీర కట్టుకోవద్దంటే కోపం వచ్చేసరికి ఆపి ఇద్దరు విడాకులు తీసేసుకుంటున్నారు. ఏమండి ఇప్పుడు అలా ఉందండి, ఇవాళ వంకాయ కూర చెయ్యంటే లేదు నేను టెంకాయ కూర చేస్తానంటే విడాకులు రేపు. మరి అలాంటి అసామరస్యమైనటువంటి పరిస్థితులలో పిల్లలు ఎలా పెరుగుతారండి, నలిగిపోతున్న వాళ్ళు ఎవరు, పిల్లలు. కనుక ఇప్పుడు ఈ అసలు ఇంతకంటే లవ్ స్టోరీ ఎక్కడుందండి మనకి, యూనివర్సల్ లవ్ స్టోరీ ఇది కదా. ఈ లవ్ కావాలి, ఈ లవ్ నిజమైన లవ్. ఇది సా భక్తి పరమ ప్రేమ రూప అంటే ఇదే, ఇది సుస్థిరమైనటువంటిది. కనుక ఇప్పుడు ఇది అయిపోయాక ఇంకోటి కూడా చెప్పేస్తా గబగబగబ. ఇప్పుడు ఇది అయిపోయిందండి, ఇప్పుడు అమ్మవారి యొక్క సింధూరమైంది, మరి ఆవిడ యొక్క అలికలు అయ్యాయి అంటే ముంగుర్ల గురించి చెప్పారు. ఆవిడ ముఖ కమలంలో ఉండేటటువంటి ఆ కింజిల్ కాల్ని ఆస్వాదించడానికి స్వామివారు ఎలా వచ్చాడో తుమ్మెద రూపంగా చెప్పారు. మరి ఇప్పుడు అమ్మ ఇంకొక్కడు చెప్తున్నారండి, ఆవిడ నుదురండి. ఇవి డాన్స్ చేస్తున్న నుదురు మీద కదా, ముందర డాన్సర్స్ని చూశాడు ఆయన, దేని మీద డాన్స్ చేస్తున్నాయి వీళ్ళందరూను అని కవి గారు చూశారు. చూస్తే నుదురు కనిపించింది. ఈ నుదురు ఎలా కనిపించింది ఆయనకి అంటే, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, అమ్మవారి నామాలేనండి ఇవన్నీను. అష్టమి చంద్రుడు ఎలా ఉంటాడు అంటే ఇటు సగము అటు సగము, ఆ సగం మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సగానికి సగం ఉంటాడండి అష్టమి నాడు. మనం చూస్తే ఈ అష్టమి చంద్రుడు శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా ఒక్కలాగే ఉంటాడు, అర్థమైందా? అలాగా ఆ చంద్రుడిని రెండు సగాలు చేస్తే ఒక సగాన్ని ఇలా పైకి పెట్టి ఇంకో సగాన్ని ఇలా కిందకి పెడితే ఈ పైకున్నదేమో అమ్మవారి తల కిరీటంలో ఉన్న చంద్రమౌళి, ఏ ఇక్కడ ఈ కిందకు ఉన్నది ఆవిడ యొక్క పాల భాగం. అప్పుడు ఇదేమిటండి, అమ్మవారు సగవా అంటే కాదు, అమ్మ ఆరా ఎరా కలిపితే ఏమైంది, పూర్ణమేగా. ఆ పూర్ణంతో అమ్మవారి యొక్క 16 కళలు అక్కడ చక్కగా ప్రకాశిస్తున్నాయట. అమ్మవారి మంత్రం షోడశి మంత్రం, షోడశి మంత్రం యొక్క కళలన్నీ కూడా అక్కడ చక్కగా నాట్యం చేస్తున్నాయి. అటువంటి అమ్మవారి యొక్క ఇంకొకటి కూడా మాది శాస్త్రం ప్రకారం సరే అలా ఉంచండి, మనం ముందర లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఇది చెప్పుకోవాలి కదా, మరి లలాటం ఇదేనా, లలాటం లావణ్య, లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే అర్థం. అమ్మా ఆ చంద్రుడి యొక్క సగం నీ యొక్క పాల భాగం కిందకి అంటే కాన్వెక్స్గా ఉంది, అది కాన్కేవ్గా పైన ఉంది అంటే ఏంటి, ఇలాగ ఉన్నదేమో పైవేపుకుంది, అది నీ యొక్క మకుట ఘటితం చంద్రశకలం, మకుటంలో ఉన్నటువంటి చంద్రశకలం అది. ఈ కింద శకలం నీ యొక్క నుదురు భాగం. మరి విపర్యాసన్యాసాద్ ఉభయమపి సంభూచయ విధ సుధాలేపస్యూతి పరిణమితి రాకాహిమి కరగ అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మా ఈ నుదురు నీ లావణ్యము ఇలా ఉంటుంటే నీ నుదురుగా నీ నుదుర్ని ఆ భగవంతుడు, భగవంతుడు ఎవరండి, ఆవిడే భగవానుడు, ఆయన ఇలా అమర్చాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతకీ పై ఒక ముక్క కింద ఒక ముక్క అనుకుంటున్నావేమో, ఆ ముక్కలు రెండు ఒకటే, అవి రెండు కలిపితే పూర్ణమే, నువ్వు పూర్ణ చంద్రుడు అమ్మా, ఎప్పుడు కూడా పూర్ణ చంద్రబింబం అమ్మా అన్నట్టుగా ఇక్కడ వర్ణన చేశారు. ఇంకొకటి ఏంటంటేనండి, అష్టమి చంద్రుడికి అధిదేవత ఆ అష్టమి నాడు వచ్చే దేవత అంటే ఏంటి, మామూలుగా బహుళ పాడ్యమి బహుళ ఏంటి శుక్లపాడ్యమి ఉన్నాయనుకోండి, శుక్లపక్షంలో పాడ్యమి నాటి చంద్రుడు కృష్ణపక్షంలో చంద్రుడు ఒకలా ఉండట, మనం చూడం నిద్రపోతూ ఉంటాం అప్పటికి అందుకని. కానీ శాస్త్రజ్ఞులు చెప్తున్నారన్నమాట అలా ఒక్కలాగా ఉండవరు వాళ్ళిద్దరూ కూడా. అయితే అష్టమి నాడు మట్టుకు వాళ్ళిద్దరూ ఒక్కలాగే ఉంటారు అని ఇందాక చెప్పుకున్నాం. ఈ శుక్లపక్ష వాళ్ళ పేర్లు కూడా మార్పు ఉంటున్నాయటండి. శుక్లపక్షంలో పాడ్యమి నాటి చంద్రుడినేమో చిత్ర అంటారు, చంద్రకళని చిత్ర. కృష్ణపక్షంలో బహుళపక్షం అన్నమాట, పాడ్యమి నాటి చంద్రుడు కామేశ్వరి అంటారట. అయితే ఇక్కడ అష్టమి నాడు చంద్రుడు అక్కడ బహుళపక్షంలోనూ శుక్లపక్షంలోనూ ఒక్కలాగే ఉంటాడు కాబట్టి శుక్లపక్షానికి బహుళపక్షానికి కూడా ఒక్కరే దేవత. అది ఎవరు అంటే ఆ దేవత పేరు త్వరిత, అమ్మవారి నామాల్లో ఉందిగా త్వరితాయై నమః అని, త్వరిత అని ఉంది కదండి అమ్మవారి నామాల్లో, త్వరిత. ఆ త్వరిత అన్నది ఆ నామం. త్వరిత అంటే ఏమిటి? త్వరగా వచ్చేసి మనకి హెల్ప్ చేసే ఆవిడ, మన కష్టాలని తీర్చే ఆవిడ, అది త్వరిత. అదనమాట అర్థం అంటేను. నీకు అర్థమైందా గీత? అర్థమైందా? కనుక కృష్ణపక్షము శుక్లపక్షము భేదం లేదు అష్టమి నాడు, ఒకే ఒక రూలు. అలాగే మహాత్ములైనటువంటి వారు సుఖమైన దుఃఖమైన వాళ్ళకి ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు అని సూచన చేస్తోందన్నమాట అక్కడ అష్టమి చంద్రుడు. మరి అమ్మవారికి హేయోపాధేయ వర్జిత అనే నామం ఉంది కదా, ఆవిడికి హేయము లేదు ఉపాధేయము లేదు, ఏదో ఒకటి నెత్తిని పెట్టుకుందాము ఇంకోటి తోసేద్దాం అనేది లేదు. మలల్లో ఉండేది ఆవిడే, గంధంలో ఉన్నది ఆవిడే. అది అది తెలుసుకున్న వాళ్ళకి అదే మనస్తత్వంతో ఉంటారు. అందుకనే జయము నీదయ్యా, అపజయము నీదయ్యా, బలము నీదయ్యా, ఆ నిర్బలము నీదయ్యా, సుఖము నీదయ్యా, దుఃఖము నీదయ్యా, ఇటువంటి స్థితిలో ఉంటారు మహాత్ములు. అష్టమి చంద్రుడి లాంటి స్థితి అంటే ఇదన్నమాట. ఇంత వర్ణన చేశారండి ఈ ఒక్క శ్లోకంలో. మన ఇవాళకి ఇక్కడ చాలించదా, ఇవాళ మూడు చెప్పుకున్నాం అండో బాబుజీ దేవల్ల, కనుక మిగతావి మనకి ఇంకా చాలా రోజులు ఉన్నాయి కనుక పూర్తి చేసేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.